నేను వాటిని రీడిస్కవర్ చేయడానికి 8 ఏళ్ళు పట్టింది. మీకు టేబులర్ ఫామ్లో ఇచ్చినటువంటి ఆ సూర్యనాడి చంద్రనాడి పేర్లు చెప్తూ ఉంటాం కదా. కృష్ణపక్షం నాడు సూర్యుడి నుంచి వచ్చే కిరణము, చంద్రుడి నుంచి వచ్చే కిరణము, కృష్ణపక్షం నాడు సూర్యుడిలోకి వెళ్లే కిరణము, చంద్రుడి నుంచి రివర్స్ అవుతుంది అక్కడ. వాటి పేర్లలోనే వాటి అంతరార్థాలు ఉన్నాయి. అది ఎప్పుడు గుర్తుంచుకోండి. ఋషులు మనకి ఇచ్చినటువంటి చాలా అద్భుతమైనటువంటి వరం ఏమిటి అంటే పేర్లలోనే వాటిని ఎలా ఉపయోగించుకోవాలో చెప్పారు. ఒక సాధన ఉంది చిన్నమస్త అని, నవరాత్రిలో ఈరోజు చేయవలసిన సాధన అది. కానీ దాని గురించి మీరేం వరి కాకండి, పేర్లు చెప్పకుండానే సాధనలు జరిగిపోతున్నాయి. మీకు పేర్లు చెప్పుకుని గందరగోళం పట్టడం బదులు పేర్లు చెప్పకుండా సాధన చేయించటం అనేది నాకు ఒక పిచ్చి భ్రాంతి. ఎందుకంటే నా అనుభవం ఏంటంటే పేర్లు చెప్పేసరికల్లా అమ్మో అని భయపడుతున్నారు మనుషులు. ఇప్పుడే భయపడి ఉంటారు మీరు, చిన్నమస్త అమ్మ బాబాయ్ ఆ సాధన అని. చిన్నమస్త అంటే తల వేయి చీలికలు అయిపోతుంది. తల వేయి చీలికలు అయిపోతుందా వద్దు అనుకుంటాం కదా, కానీ అయిపోయింది ఆ సాధన పొద్దున్న అని చెప్పి మీరేం గాబరా పడద్దు, మీ తల సురక్షితంగానే ఉంది. కానీ ఆ సాధనలోని అంతరార్థం ఏమిటి అంటే బొమ్మ వేస్తారు దాన్ని. ఏంటంటే కాళీదేవి డాన్స్ చేస్తూ ఉంటుంది, తల ఉండదు, మండు మాత్రమే ఉంటుంది, ముత్తి ఇలా పైకి చిమ్మితో ఉంటుంది. అంచేత ఇలాంటి పేర్లు ఇలాంటి బొమ్మలు కనుక మీకు చెప్పబడితే అసలు సాధన కుట్టుబడుతుంది కనుక ఆ బొమ్మలు అవి చెప్పకుండా ఎప్పుడైతే మీ శరీరంలోని అంగాలన్నింటినీ బిగించేసుకోమని చెప్తాము, రక్త ప్రవాహం ఎలా జరుగుతుందో నాడీ ప్రవాహంలో కూడా ఎలక్ట్రికల్ ఫోర్సెస్ బయటికి వస్తాయి. మీరు సూర్య గ్రహణం నాడు కనుక చూస్తే ఫ్లేర్స్ వస్తాయి, మంటలు సూర్యుడి ఉపరితలం నుంచి. ఇప్పుడు మీరు పొద్దున్న చేసినటువంటి సాధన చిన్నమస్త సాధనే, ఆ ఫ్లేర్స్ అలా బయటకు పోతాయి నాడీలు బాగా క్లియర్ అయినప్పుడు. చేత పేర్లు చెప్పకుండా చేయటమే బెటర్ ఏమో అనిపించి చేస్తారు. కానీ పేర్లు తెలియకపోతే మీరేం చేశారో తెలియక ఎదుటివాడు ఏదో పెద్ద పేరు పెడితే అక్కడ పారిపోతారు. నా భయం నాది, ప్రతి వాడికి కూడా వాడి పార్టీ బలకపోతారు కదా, ఈ పార్టీలోకి ఆ పార్టీలోకి జప్పు చేస్తారేమో అని భయం. అంచేత మీరు ధైర్యంగా అబ్బో ఇంతకంటే పెద్ద పెద్ద మేము చేశారని చెప్పుకోవచ్చు అని చెప్తున్నా అది. అంచేత ప్రకృతిలోని లయబద్ధత మీకు ఎప్పుడు వస్తుంది అంటే మీకు మీ శరీరము లేదు అనే స్థితికి రావాలి. శరీరము లేదు అనే స్థితి ఎప్పుడైతే మీకు వస్తుందో దేవతలు ఏమంటాం మనం, అశరీరధారులు. అంటే మీరే ప్రకృతికి పూర్తిగా అనుగుణ్యంగా కనుక మీరు మార్చేసుకోగలిగితే మీ స్వంత ఆలోచనలు స్వంత కోరికలు పనిచేయకుండా ఉంటే కండిషన్ అది. ప్రకృతిలో వర్షం కురుస్తుంది ఇప్పుడు, మీ కోరిక ఏంటి? మరంట ప్రకృతికి ఎగెన్స్ట్ అయిపోయారు మీరు. దీనికి గురుదేవులు ఒక కథ చెప్తూ ఉండేవారు, చాలా సార్లు నేను చెప్తూ ఉంటాను నేను. కానీ ఆ కథ నాకు ఎంత నచ్చుతుంది అంటే అది ప్రతిసారి రిపీట్ చేస్తాను నేను. ఏంటా కథ అంటే, ఒక సన్యాసి కొంతమంది యాత్రికులు పడవలో వెళ్తున్నారు. పడవలో వెళ్తూ ఉంటే మధ్యలో ఇలాగే వర్షం తగులుతుంది. తగులుకునేసరికి పడవలో నీళ్లు నిండుతాయి కదా, అంచేత అందరూ ఏం చేస్తున్నారు, పడవలో నిండినటువంటి నీరు తీసి బయట పారేస్తున్నారు నదిలోకి. సన్యాసి ఏం చేస్తున్నాడు, నదిలో ఉన్నటువంటి నీరు తీసి పడవలో పోస్తున్నాడు. ఇందుకయ్యా అలా చేస్తున్నావు అన్నాడు. ప్రకృతి చెప్తోంది అన్నాడు. నేచర్ సేస్, ప్రకృతి ఏం చెప్తోంది, మీరు నింపు పడవలో అంటుంది, నింపుతున్నాను నేను, మీరు తప్పు చేస్తున్నారు అన్నాడు. అందుకే సన్యాసిని సమాజంలోకి రానివారు, వాడేదో చేస్తాడు పిచ్చి పనులు, ఎంత కొంపలు అంటుకుంటాయి అని చెప్పి అసలు ఊరు బయట చెట్టుకెళ్ళే ఉంచుతారు, అన్ని కావాలని ఉంచుతారు. అది లేకపోతే సమాజం భంగం అయిపోతుంది. ప్రకృతికి అనుగుణ్యంగా జీవించే వ్యక్తి సమాజంలో ఉండగాడు. ఇంకేట సమాజం ప్రతి అడుగున ప్రకృతికి విరుద్ధమే, కాలికి మట్టి అవుతుంది, బూటేస్తాడు కదా, ఎండొస్తామే ఫ్యాన్ పెట్టుకుంటాడు. కానీ గురుదేవుడి జీవిత చరిత్రలో మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ప్రకృతికి అనుగుణ్యంగా ఎలా జీవించారో అర్థమవుతుంది. మిగతా వాళ్ళు ఎలా జీవించారో లేదో నాకు ఇప్పుడు అబ్జర్వ్ చేయలేదు నేను. ఎందుకంటే ఓ వెంకయ్య స్వామి వాళ్ళు ప్రకృతికి అనుగుణ్యంగా జీవించారు అంటే ప్రకృతిలో ఉండి జీవించారు. వాళ్ళు ఇళ్లలోకి వెళ్ళలేదు ఎప్పుడు, నాకు తెలిసినంత వరకు కేవలము ఒక గంట సేపు మాత్రమే వెంకయ్య స్వామి ఒకరింటికి వెళ్ళాడు గృహప్రవేశానికి. మిగతా అప్పుడు వెళ్ళలేదు. అసలు ఇప్పుడు కూడా చెట్టు కిందను లేకపోతే ఆవులు అవి కట్టిస్తారు అంటే గోస్తాలు అక్కడ ఉండేవాడు. కానీ గురువు గారి యొక్క సాధనలో తమాషా ఏంటి అంటే సమాజంలో ఉంటూ ప్రకృతిగా జీవించాడు ఆయన. ఎవరైనా ఆయన చూడటానికి వస్తే ఫ్యాన్ వేసేవాడు, వాడు వెళ్ళిపోయినా ఫ్యాన్ ఆపేసేవాడు. ఆయనంతటా ఆయన ఇప్పుడు ఫ్యాన్ వేసుకోలేదు. సమాజానికి అనుగుణ్యంగా జీవించటం అది. అప్పుడేమవుతారు మీరు కూడా ఆ శరీరధారులు అవుతారు. శరీరం కోసమే కదా సమాజంలో నియమాలంతా. మీరు వర్షంలో వెళ్ళటానికి ఎందుకు భయం? గేదెలు గొడ్లు చెట్లు ఏవి అంటున్నాయి అసలు అవి, మనకెందుకు భయం? శరీరధారులం కనుక, అంటే శరీరం మీద భ్రాంతి ఉంది కనుక ఆ భ్రాంతి పోగొట్టుకునేదే మొత్తం సాధన, దేవత్వ సాధన అన్నా ప్రకృతికి అనుగుణ్యమైనటువంటి సాధన అన్నా కూడా మీరు ఆ భ్రాంతి పోగొట్టుకోవటానికి ఎంత దగ్గరయ్యారో చూసుకోండి. అది అవుతేనే ఆధ్యాత్మికత, లేకపోతే ఆధ్యాత్మికత మీకు ఎందుకు ఫలించదు. కానీ సమస్య ఏంటి అంటే ప్రకృతికి దూరంగా ఎవరు జీవించలేడు. అంత గొప్ప సైంటిస్ట్ అంతా కూడా ఒక తుఫాన్ వచ్చిందంటే మొత్తం ఎగిరిపోతారు. ప్రకృతి సహిస్తుంది, పోనీనే ఏదో చేసుకుంటున్నాడు బలగాడు కదా, ఏదో ఇక్కడ తవ్వుతున్నాడు అక్కడ తవ్వుతున్నాడు. భూమిలోంచి ఖనిజాలు తవ్వి బయటకు తీస్తాం, తీసుకునే హక్కు ఎక్కడుంది మనకి? ఎందుకు తీయాలి? మేడలు మెద్దలు కడుతున్నాం, ఎందుకు కట్టాలి? మీరు ఏ హక్కుతో కడుతున్నారు? ఋషులకి చేతకాక మేడలు మెద్దలు కట్టడం, ప్రింటింగ్ ప్రెస్ తయారు చేయడం ఋషులకి చేతకాక, వాళ్ళు చేస్తా అంటేనే పుస్తకాలు తయారైపోతాయి. తయారు చేసే వాళ్ళని ఇప్పుడు చూస్తున్నాం కదా మనం. కానీ ఎందుకు చేయలేదు వాళ్ళు అంటే ప్రకృతికి దానికి కుదరదు పొత్తు. అంచేత మరి ఇప్పుడు ఏం చేయమంటారు? మళ్ళీ అడుగులోకి వెళ్ళపక్కర్లే, ఉన్న వనరుల్ని ప్రకృతి పరంగానూ ఉపయోగించుకుంటూ అత్యాశకు పోకుండా ఉన్న దాంతో సహజంగా మామూలుగా జీవిస్తూ ఉండటమే నేర్చుకునేటటువంటి విద్యను ఇక్కడ నేర్చుకుని వెళ్ళాలి. చేత మొట్టమొదట మనం నేర్చుకోవాల్సింది ఏంటి? మన శరీరంలో ఉన్నటువంటి సూర్యకిరణాల ద్వారా వచ్చేటటువంటి కిరణాలను గ్రహించటం, దానికి నవగ్రహ పూజ చేస్తాం మనం. ఈ నవగ్రహ పూజ మనం చేసినప్పుడు సహజంగానే మన శరీరము పరిపూర్ణ ఆరోగ్యంగా ఉంటుంది. ఏ విధమైనటువంటి వ్యాధులు ఏ విధమైన కష్టాలు ఉండవు. ఇప్పుడే చెప్తున్నాం కదా మీకు, ప్రకృతితో మీకు సంతులనం ఉంటే అసలు శరీరం ఉన్న భావనే మీకు ఉండదు. అసలు శరీరాన్ని మీరు ఉపయోగించుకుంటారు తప్ప శరీరం మీకు ఏ అడ్డు రాదు అసలు ఏ విధంగా కూడా. ఆ దృష్టికోణంతో మొట్టమొదట ఈశాన్య దిశ నుంచి మొదలెడతాం మనం. ఈశాన్య దిశ నుంచి ఎందుకు మొదలెట్టాలి అనేది మిల్లమిల్లగా నేర్చుకుందాం మనం. ఈశాన్య దిశలో ఇటువైపు గణపతి అనేటువంటి దేవతాశక్తి పనిచేస్తూ ఉంటుంది. గణపతి అనేటటువంటి దేవతాశక్తి మీకు అనుకూలంగా లేకపోతే అసలు సాధనలో విఘ్నాలే వస్తాయి. అంచేత గణపతిని పూజించటం అంటే వినాయకుడు బొమ్మ పెట్టి పూజ చేసేసి చప్పట్లు పట్టేస్తే అద్భుతమైనటువంటి నటన అది. అలాంటి నటనలో ప్రకృతి ఒప్పుకోదు. ప్రకృతి నువ్వు చేస్తే గానీ రిజల్ట్ ఇవ్వదు. ఏంటి అక్కడ మీరు నేర్చుకోవాల్సింది అంటే డీప్ బ్రీదింగ్. వినాయకుడిలో చూడగానే మనకి మొట్టమొదట దృష్టికి కనిపించేది ఏంటి? నాసిక. నాసిక ఎంత పొడుగు ఉంటుందో చూడండి, అంత పొడుగు శ్వాస రావాలి మీకు. అది నేర్పుతున్నాం ఇక్కడ. 24 గంటలు ముందు అది చేసుకోండి అని. శ్వాస అంత పొడుగ్గా పూజ చేస్తున్నప్పుడే ఉంటే వెళ్ళాము మీకు. ప్రకృతిగా ప్రకృతి పరంగా జీవించాలి అంటే అంత లోతైనటువంటి శ్వాస నిరంతరము పీల్చుకుంటూ ఉండండి. తర్వాత ఏంటి వినాయకుడికి ఉన్నది? నోరు కనిపించదు. ప్రతి జంతువుకి నోరు కనిపిస్తుంది తప్ప వినాయకుడు నోరుని ముక్కు కప్పిస్తుంది. మాటలు తగ్గించండి, మౌనంగా ఎక్కువగా ఉండండి. తర్వాత మౌనంగా ఉంటే లాభం ఏంటి? చెవులు చాలా పెద్దవి వినండి. అనంత లోకాల నుంచి వచ్చేటటువంటి సందేశాన్ని వినండి మీరు. ఇది వినాయకుడు పూజ మీరు చేయటం అంటే అర్థం. ఇక్కడ ఇదే స్థలంలో ప్రతిరోజు ఓంకారము గాయత్రి మంత్ర శబ్దము వస్తుంది. ఎంతమంది పెట్టుకున్నారు? ఈ ప్లస్ లోనే ఈ ప్లేస్ సెలెక్ట్ చేయబడింది. అందుకు ఎంతమంది పెట్టారు? ఎవరో పట్టలేదు అనుకుంటాను, పట్టారా? ఎవరో ఇద్దరు ముగ్గురు చెప్పారు నాకు ఇవాళ, చెప్పారు కనుక ఒకడు పట్టుకున్నా అందరికీ తెలిసే హక్కు ఉంది సమాజంలో. ఒకడు డిస్కవర్ చేస్తే ఆ డిస్కవరీ అందరికీ చెందుతుంది కనుక చెప్తున్నా. అది లేకపోతే నేను నోరు మూసుకు కూర్చున్నాను. మౌనం అంటే అలా ఉండాలి, తెలుసు కనుక అంతా చెప్పేయటం అని కాదు. అర్హత వచ్చినప్పుడు, అర్హత అంటే మిమ్మల్ని మీరు కించపరచుకోకండి మీకు అర్హత లేదని. అర్హత అంటే ఏంటంటే మీరు మౌనంగా ఉండగలిగితే, చెప్పింది వినగలిగితే. నిరంతరము ఇక్కడ ఓంకార శబ్దము, గాయత్రి మంత్ర శబ్దము రెండు విభిన్న దిశల నుంచి వస్తున్నాయి. మూడో దిశల నుంచి ఇంకో శబ్దం కూడా వస్తుంది. మూడు ఋషులు ఉన్నారు అని చెప్పాను నేను ఇక్కడ. అంచేత దాన్ని పట్టుకోవటానికి ఆ మూడ్ లో రావాలి మీరు ఇక్కడికి. అంటే వినాయకుడు పూజ అందుకు చేస్తాం ఆ మూడ్ తెచ్చుకోవటానికి. ఆ మూడ్ రావటానికి కావలసినటువంటి తరంగాలు సహస్రనామ స్తోత్రంలో ఉంటాయి. అంచేత సహస్రనామ స్తోత్రం చదువుతున్నప్పుడు ఆ మూడ్ లోకి వెళ్ళండి. వినాయకుడి యొక్క సర్వగ్రాహ శక్తి, వినాయకుడి యొక్క మౌనము, వినాయకుడి యొక్క డీప్ బ్రీదింగ్. వినాయకుడికి ఇంకో లక్షణం కూడా ఉంది, చెప్పింది చెప్పినట్టు ఆ క్షణంలోనే రాసిస్తాడు. వ్యాసుడికి చాలా తల్లటి తెచ్చిపెట్టాడు వినాయకుడు. మహాభారత రాయటానికి ఎవరు దొరక్కపోతే రాయమన్నట్ట వినాయకుడిని, కానీ కండిషన్ చెప్పాడు. ఏంటి, నా రాత ఆగకూడదు, నువ్వు చెప్తూ ఉంటే నేను రాస్తూ ఉంటానన్నాడు. అప్పుడు మధ్య మధ్యలో వ్యాసుడు అర్థం కాని వాక్య నిర్మాణం చేయాల్సి వచ్చేది తన వినాయకుడికి కూడా. అప్పుడు కొంచెం ఆలోచించాల్సి వచ్చేది, ఈ లోపల మిగతాది కూర్చేసుకునే వ్యాసుడు. ఒకళ్ళు మించిన మహర్షులు ఒకళ్ళు మన భారతదేశ చరిత్రలో. అంచేత ఆ కూర్పు అంత విపరీతమైనటువంటి బుద్ధిశాలి అయినటువంటి వినాయకుడి దగ్గర నుంచి ఈ మూడు వరాలు కోరుకోండి. కోరుకుంటూ మొదలెట్టండి. సహస్రనామము, మౌనము, వినికిడి, శ్వాస. సంస్కృతికి అనుకూలంగా జీవించటం, ఆధ్యాత్మికత అన్నది మర్చిపోకండి అని చెప్పాను. మర్చిపోకండి అని చెప్పటంలో నా ఉద్దేశం ఏంటి అంటే, మీరు ఏ పని చేస్తున్నా చేయండి, అది ప్రకృతికి అనుకూలంగా ఉండేటువంటి పని అయితే మీరు ఆధ్యాత్మికవేత్తలు. మీ స్వప్రయోజనము, స్వార్థము కోసము మాత్రమే చేస్తూ ఉంటే అది సామాజికమైంది కావచ్చు, కుటుంబమైంది కావచ్చు, వ్యక్తిగతమైంది కావచ్చు, అది అధార్మికమైనటువంటి ఆచరణ. అంతేత ధార్మిక ఆచరణ, అధార్మిక ఆచరణ తేడా ఇదే. మీరు ప్రకృతిలో ఐక్యం అయిపోవాలి, ప్రకృతికి అనుగుణ్యంగా మీరు జీవించగలగాలి. ప్రకృతికి అనుగుణ్యంగా జీవించేటప్పుడు మీరు నేర్చుకోవాల్సింది మొట్టమొదట పాయింట్ ఏంటి అంటే, సత్యసాయిబాబా చెప్పినటువంటి మాట నా పేరు గుర్తుంచుకోండి అంటాడు ఆయన. ఎస్ 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 ఏది జరిగినా ఎస్సే, ప్రతిదీ కూడా, ప్రతి దానికి కూడా, ప్రతి పరిస్థితికి కూడా ఎస్ 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 అంటే నేర్చుకోవాలి. మనం ఇంకో ఎస్ కూడా కలుపుతాం దానికి, సకల సమర్థ సద్గురు. అంచేత ఆ ఎస్ అనేటువంటి భావన, అంటే ప్రతిదానికి అవునంటే ఎక్కడ నువ్వు పెట్టినా నేను అలాగే జీవిస్తాను. దానికి సిద్ధి సాయి ఏం చెప్పాడు, నువ్వు నా వైపే చూడు, ఇంకా చుట్టుపక్కల ఏమవుతుందో నువ్వు చూడకు. చుట్టుపక్కల ఏమవుతుందో నువ్వు చూడనప్పుడు అంతా ఎస్సే. దానికి ఆయన జీవితమే పెద్ద ఉదాహరణ. అందరి గురువుల జీవితము కూడా ఈ ఎస్ అనేటటువంటి ప్రక్రియకి పెద్ద ఎగ్జాంపుల్. ప్రకృతి మిమ్మల్ని ఎక్కడ పెడితే అక్కడ ఆ విధంగా జీవించేయండి. ఒక అవధూత్ ఉండేవాడు షిర్దీలో, ఆయన ఉన్నప్పుడే, పేరు నానా అనుకుంటా అతని పేరు. సరే శుద్ధిసాయి కూర్చుని ఉన్నాడు. అప్పటికే ఆయన చాలా మహాత్ముడని పేరు వచ్చేసింది. చివరి క్షణాలు దగ్గర పడ్డాయి శుద్ధిసాయికి. కూర్చుంటే నువ్వులే అన్నాడు, వచ్చి లేచిపోయాడు. తను కూర్చున్నాడు అక్కడ, కూర్చొనిచ్చాడు. తర్వాత అతను నవ్వుకుని ఏమంటాడో చూసి అడిపోయి నెత్తికి ఎక్కలేదులే అన్నట్ట అహంకారం. శుద్ధి సాయి బాబాని టెస్ట్ చేసే వ్యక్తి కూడా పక్కనే ఉన్నాడు అక్కడ. అతను శుద్ధి సాయి కంటే ఎంత గొప్పవాడో ఊహకందడు. మామూలుగా కథలు రాసిస్తారు అతని గురించి, కానీ
కానీ అక్కడ ఎందుకు చెప్పబడుతుంది అంటే ఈ పాయింట్ మిమ్మల్ని మీరు నిరంతరం ఇలా టెస్ట్ చేసుకోవాలి. మీరు చేసేటటువంటి పని ప్రకృతికి అనుగుణ్యంగా ఉందా, మిమ్మల్ని ప్రకృతిలో లీనం చేస్తుందా అది, లేకపోతే ప్రకృతి నుంచి మిమ్మల్ని దూరం చేస్తుందా, దానికి మొదట వినాయకుడి యొక్క పూజ నిరంతరము అవసరము. ప్రకృతి యొక్క స్పందన అర్థం చేసుకోవాలి అంటే మౌనం చాలా అవసరం, డీప్ బ్రీదింగ్ చాలా అవసరం, వినికిడి చాలా అవసరం. చాలా జాగ్రత్తగా మాటను పట్టుకోవాలి, ఎక్కడో మాట జారుతుంది. గురువుల యొక్క అనుగ్రహం ఏమిటి అంటే కోటి మందికి ఒకే మాట చెప్తారు వాళ్ళు, ఆ ఒకే మాట కోటి మందికి కోటి రకాలుగా అర్థమిస్తుంది. మూడు సమాజాలు మూడు జాతులు బ్రహ్మ దగ్గరికి వెళ్ళాయి మాకు ఉపదేశం ఇవ్వండి అని. సంవత్సరాల తరబడి వెయిటింగ్ క్యూ అనమాట. అక్కడ బ్రహ్మదేవుడితో ఇంటర్వ్యూ దొరకాలి అంటే కష్టం కదా, మామూలు కలెక్టర్తోనే ఇంటర్వ్యూ దొరకదు, మరి సంపూర్ణ సృష్టి నియామకుడితో ఇంటర్వ్యూ దొరకాలి అంటే మరి కష్టం కదా. గ్రూప్ లీడర్స్ వెళ్లారనమాట, మానవ జాతి గ్రూప్ లీడరు, దేవతల జాతి గ్రూప్ లీడరు, దానవుల గ్రూప్ లీడరు. టైం లేదండి అంటే సరే ఒకసారి అలా మాట్లాడి వెళ్ళిపోతాం, మా అప్లికేషన్ ఇస్తామంటేను నివేదన అంటే సరే అన్ను చూసేట చూసి దా అన్నాడు వెళ్ళిపోయాడు, అంతే మాట్లాడాడు. కానీ మూడు జాతుల వాళ్ళకి కూడా నిరంతరమైనటువంటి ఆచరణీయ యోగ్యమైనటువంటి సందేశం ఇచ్చేసాడు ఆ ఒక్క అక్షరంలోనే. గురువుని ఉచ్చారణ అలా ఉంటుంది. అక్కడ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, లెక్చర్స్ ఇచ్చే గురువు జోలికి వెళ్ళకండి, జాగ్రత్త. మైక్ ముందు కూర్చున్న వాళ్ళ దగ్గరికి అసలు వెళ్ళకండి, చాలా ప్రమాదం. ఒక సింగిల్ అక్షరం మాట్లాడటానికి మైక్ ఎందుకు, అక్కర్లే. దా అన్నాడు, దేవతలకు అర్థమైంది మాకు ఇంద్రియ సుఖాల మీద ఆపేక్ష చాలా ఎక్కువ, కల్పతరువు కామధేనువు ఇవంతా స్వర్గలోకంలో ఉన్నాయి, దేవతాలోకంలో ఉన్నాయి, ఎందుకున్నాయో మనం ఎప్పుడు ఆలోచించాం. దేవతలు ఏదో చాలా గొప్పవాళ్ళు అనుకుంటారు మీరు, కానీ వాళ్ళంతా కోరికలకి బానిసలు ఎవరూ లేరు. కామధేను అక్కడే ఉంది, కల్పవృక్షం అక్కడే ఉంది, ఎందుకుంది అక్కడ, కోరికలు ఎక్కువ కనుక వాళ్ళకి లాభం ఉండవు కదా అక్కడ. అంచేత దమనము ఇంద్రియాలను మేము కంట్రోల్ చేయలేకుండా ఉన్నాము, ఇంద్రియాలకి బానిసలు అయిపోయాం మేము. అంచేత మేమేం చేసుకోవాలి, దమనము, దా అనే అక్షరానికి కంట్రోల్ అని దేవత గ్రూప్ లీడర్కి అర్థమైంది. దానవులు క్రూరకర్ములు, మేము చాలా కఠోరంగా ఉంటాము, విచక్షణారహితంగా నృశంసంగా హత్యలవి చేసేస్తూ ఉంటాం కనుక దయ ఉండాలి మాకు అని వాళ్ళు అర్థం చేసుకున్నారు. మానవ జాతి వాళ్ళు అర్థం ఏమైంది అంటే మేమంతా మేమే మా కోసమే అంతా బ్యాంక్ లాకర్స్ లో పెట్టేస్తున్నాం డిపాజిట్స్, ఇది కుదరదు ఇలాగా, ఏం చేయాలి, దానం చేయటం నేర్చుకోవాలి అని వీళ్ళు అర్థం చేసుకున్నారు. ఒకే అక్షరము, ఇది వినాయకుడి యొక్క సాధన ఫలితము. ఎవరికి కావలసినటువంటి ఫలితాలను ఆ అక్షరంతో పట్టుకోవాలి. ఎప్పుడు పట్టుకోవాలి, రెండు తెలియాలి, ముందు మీ లోట్లు తెలియాలి, మీకు మీ ఆలోచనలో ఉన్నటువంటి లోటు పెద్ద లోటు ఏంటి అంటే ఆలోచించదే. అసలు ఆలోచించటం మానేయగలిగితే మనిషి బాగుపడిపోతాడు. కేవలము ఆలోచనల యొక్క నెగటివ్ తరంగాలు మిమ్మల్ని హల్యూసినేషన్స్ కి గురి చేస్తూ ఉంటాయి. ఏంటి హల్యూసినేషన్? ద్రౌపది నవ్వింది, నన్ను చూసి నవ్వింది, మహాభారతం. అసలు ద్రౌపదికి వాళ్ళకి నవ్వాల్సిన అవసరం ఏముందో ఏమీ లేదు అసలు. అదంతా ఇంచట ఇది నేర్చుకోండి, తక్కువ శబ్దాలతో మీ సొంత ఆలోచనలు ఆపుకోగలిగితే, అసలు మీరు ఆలోచించటం మానేయగలిగితే గురువు చెప్పేది అర్థమవుతుంది. మీ సొంతమైన ఆలోచనలు ఏమీ ఉండకూడదు, బ్లాంక్ అయిపోవాలి పూర్తిగా. ఆ స్థితిలో నవగ్రహ పూజ కనుక చేయగలిగితే వినాయకుడి స్థితి అది, చెవులు వింటాము అంటే మీ మనస్సు లేదు, వినండి, వింటున్నప్పుడు మీ మనస్సు ఉంటే అట. చాలా సార్లు నేను చూసిన అనుభవం ఏంటి అంటే, మాటలు వింటూ ఫలానా వాళ్ళకి మాట ఎలా చెప్పాలి అని ఆలోచిస్తాడు తప్ప వీడికి ఆ మాట ఎలా ఉపయోగపడుతుంది అని ఆలోచిస్తారు చాలా మంది. ఇది చాలా బాగుంది అని ఇంకోళ్ళ తప్పు ఏదో గుర్తొస్తుంది, ఇంకోళ్ళ తప్పు కాదు గుర్తు రావాల్సింది. మిమ్మల్ని మీరు అనాలిసిస్ చేసుకోండి, మిమ్మల్ని మీరు ప్రకృతికి సమర్పణ చేసుకోండి. ప్రకృతికి సమర్పణ చేసుకున్నటువంటి అతి ఉదాత్తమైనటువంటి క్యారెక్టర్ దత్తుడు. దత్త చరిత్రలో ఉన్నటువంటి గొప్పతనం అది, 24 ప్రాకృతిక శక్తులకి తన్ని తాను దత్తం చేసుకున్నాడు. అంటే ఏంటి, తన శరీరాన్ని, తన మనస్సును, తన ఇంద్రియాలను అన్నింటినీ కూడా ప్రకృతి యొక్క శక్తులకు ఇచ్చేశాడు. ఇంచేత ఆ దత్త చరిత్ర పారాయణ చేయమంటే నా ఉద్దేశం మిమ్మల్ని మీ కోరికలు తీర్తాయని కాదు, మీరు కోరిక లేకుండా ఉంటాయని. మీరు కోరికల పరంపర పెట్టేసుకుంటూ ఇంకా దత్తుడు పాపం ఏం చేస్తాడు, ఓహో అనుకుంటాడు. కోరికలు కాదు కావాల్సింది, కోరిక రాహిత్యం. కోరిక రాహిత్యం తీరిన మరుక్షణంలోనే ప్రకృతితో మీరు తాదాత్మ్యం చెందుతారు కనుక ప్రకృతిలో ఉన్నవన్నీ మీరు అవుతాయి. అంతేటప్పుడు అన్ని కోరికలు తీరుతాయి, కానీ అప్పుడు మీ కోరికలు తీరవు. ప్రకృతికి ఏది అవసరమో ఆ కోరికలు తీరుతాయి. మీకు కోరికలు లేనప్పుడు ఇంకా తీరే ప్రసక్తి ఏముంది? అది వినాయకుడి యొక్క చరిత్ర. ఆ వినాయకుడి యొక్క చరిత్ర నుంచి నవగ్రహ ఉపాసనకి వెళ్దాం మనం. నవగ్రహ ఉపాసనలో మొట్టమొదటిది సూర్యుడు. కుడి కన్ను ఉపయోగించుకునే విధానం వేరు, ఎడం కన్నును ఉపయోగించుకునేటువంటి విధానం వేరు. యోగ విద్యలో కన్ను మారితే, అక్షం మారితే, యాంగిల్ మారితే, యాక్సిస్ మారితే మొత్తం మారిపోతుంది. ఇంచేత కుడి కన్నుని ఉపయోగించుకునేటటువంటి విధానము ఈ 108 శ్లోకాలలో 108 నామాలలో చెప్పబడి ఉంది. అంచేత మరి ఆ కుడి కన్నుని ఎలా ఉపయోగించుకోవాలి? కన్నులో రెటీనా ఉంది, ప్యూపుల్ ఉంది, కోన్స్ రాడ్స్ ఉన్నాయి రంగుల్ని గుర్తించడానికి, ఫ్లూయిడ్ ఒకటి ఉంది, ఐ బాల్ ఒకటి ఉంది. ఇదంతా మీకు తెలిసినా తెలియకపోయినా మీరు చూడగలుగుతున్నారు కదా, చూస్తున్నారు, మీకు తెలుసా ఇంటి ఇదంతా ఉందని. ఎర్ర రంగు గుర్తించగలుగుతున్నారు, పసుపు రంగు గుర్తించగలుగుతున్నారు. ఎలా గుర్తించగలుగుతున్నారు? కన్నుని ఉపయోగించుకుంటున్నారు. కానీ కన్నును ఉపయోగించుకోవటానికి ఆ పసుపు రంగు చూస్తూ అది పసుపు రంగు అని మీకు ఎవరైనా చెప్పకపోతే, పసుపు రంగును మీరు చూస్తారు కానీ అది పసుపు రంగు అని చెప్పలేరు. మీరు మీ కంటికి ఎదురకుండా పసుపు రంగు ఉన్నా ఎవరైనా నోటితో పసుపు రంగు ఏది ఏది అని అడిగితే, ఎవరో ఒకళ్ళ ముందు మీకు పసుపు రంగు అంటే ఇది అని చెప్పి ఉండకపోతే మీరు ఆ రంగుని ఉపయోగించుకోలేరు. అలాగే కుడి కన్నులోని శక్తులను ఈ 108 పేర్లు చెప్తాయి. నామాలు కావు ఇవి, జాగ్రత్త గుర్తుంచుకోండి, పేర్లు కావు. ఒకే మనిషిని లెక్చరర్ అని పిలుస్తున్నప్పుడు వాడు కెమిస్ట్రీ చెప్తాడు, ఒకే మనిషిని అన్న అని పిలిచినప్పుడు అన్నగా ప్రవర్తిస్తాడు, అదే మనిషిని నాన్న అని పిలిచినప్పుడు వాడు లెక్చరర్ కావచ్చు అన్నా కావచ్చు, కానీ ఎలా రియాక్ట్ అవుతాడు? నాన్నలాగా రియాక్ట్ అవుతాడు. మనకే ఉన్నాయి అష్టోత్తర శతనామాలు, సహస్రం కూడా ఉన్నాయేమో ఫ్రెండ్షిప్ బట్టి. కానీ అర్థం ఏంటి అక్కడ, ప్రతి నామాలు వెనకాతలా కూడా మీ ప్రవర్తన విధానం మారుతుంది, మీరు ఎలా ప్రవర్తిస్తారో అది మారుతుంది. కనుక ఈ సూర్య అష్టోత్తర నామాలు చదువుతున్నప్పుడు ఎందుకు 108 చదవాలి అంటే, సాధారణంగా ఎక్కువ దేవతల చేతులలో ముఖ్యంగా ఎడం చేతిలో జపమాల ఉంటుంది, అక్షమాల అంటాం దాన్ని. ఈ జపమాల మన శరీరంలో ఉన్నటువంటి 108 దళాలకి ప్రతీక. మన శరీరంలో కుండలిని జాగరణ చేసుకునేటప్పుడు 50 దళాలు పైకి 50 దళాలు కిందకి వస్తాయి శ్వాసతో, 50 50 100. ఇవి మళ్ళా మనస్సు బుద్ధి చిత్త అహంకారంతో లింక్ అవుతాయి. 54 + 54 108. ఈ 108 ఉన్నాయి మన శరీరంలో రియాక్షనబుల్ పాయింట్స్, ప్లగ్ పాయింట్స్ 3 ఉంటాయి. ఎక్కడ పెట్టినా ప్లగ్కి 2 పాయింట్స్ అయినా ఉంటాయి, లేకపోతే 3 పాయింట్స్ అయినా ఉంటాయి. కొన్ని కొన్ని యూనిట్స్ ఈ మధ్య 8 సాకెట్స్ ఉన్న వస్తున్నాయి కదా. అంతేత ఎవడు ఎంత పెద్ద గొప్ప ఎలక్ట్రికల్ మెషిన్ కనిపెట్టినా వాడు ప్లగ్ పాయింట్ ఇచ్చినప్పుడు ఏం చేసుకోవాలి? 2 పిన్ పాయింట్ అయినా ఇచ్చుకోవాలి వాడు, స్లీపిన్ పాయింట్ అయినా ఇచ్చుకోవాలి, లేకపోతే వాడి మెషిన్ కెపాసిటీకి అవసరాన్ని బట్టి అవసరం అయితే 8 పాయింట్ ప్లగ్ అయినా పెట్టుకోవాలి. అంతే తప్ప నేను 7 పాయింట్ ప్లగ్ పెడతానంటే ఆ మెషిన్ పనిచేయదు. అలాగే ప్రకృతికి తాదాత్మ్యము చెందటానికి కావలసినటువంటి వనరులు మీకు 108 ఉన్నాయి శరీరంలో, రియాక్టింగ్ సెంటర్స్. ఆ 108 రియాక్టింగ్ సెంటర్స్ సూర్యుడు ఎలా రియాక్ట్ అవుతాడు, అలాగే చంద్రుడు ఎలా రియాక్ట్ అవుతాడు, కుజుడు ఎలా రియాక్ట్ అవుతాడు, బృహస్పతి ఎలా రియాక్ట్ అవుతాడు, అలా 9 గ్రహాలు రాహు కేతు ఇవి ఎలా రియాక్ట్ అవుతాయి అన్నదే ఈ స్తోత్ర పాఠంలో ఉద్దేశం. ఇది కాకుండా ఇప్పుడే పేర్లు సరిచేసుకుంటూ వెళ్ళిపోతే దాని ఫలితాన్ని దాని గుంటే ఇంకో పని ఏదో చేయకుండా ఈ పని చేస్తున్నాం కదా, కనీసం అంతవరకు బెటర్ కదా, సంథింగ్ ఈజ్ బెటర్. కానీ మనము ఈ సాధన శిబిరంలోకి వచ్చాక ఈ పాయింట్ను ఆలోచించుకొని నేర్చుకోండి. ఈ పేర్లు నేను చదువుతున్నప్పుడు చాలా పేర్లకి మీకే అర్థం తెలుస్తుంది, తెలియని వాటికి ఆ పేర్లే అర్థం చెప్తాయి. మొదలెడదాం. సూర్యాస్తోత్ర శతనామ స్తోత్రము మనస్సు కుడికన్నులో ఉండాలి. కుడికన్నులో అరుణాయ శరణ్యాయ కరుణారస సింధవే. కొంతమంది కళ్ళు నిజంగా అరుణాయ అయ్యాయి ఇప్పుడు కదా, ఈ సూర్యాస్తోత్రం బాగా పనిచేస్తుంది అనమాట. అరుణాయ శరణ్యాయ కరుణారస సింధవే అసమాన బలాయార్థ రక్షకాయ నమో నమః. ఆదిత్యాయ ఆదిభూతాయ అఖిలాగమ వేదినే అచ్యుతాయ తిలజ్ఞాయ అనంతాయ నమో నమః. తినాయ విశ్వరూపాయ తినాయ విశ్వరూపాయ ఇద్యాయేంద్రాయ భానవే ఇందిరా మందిరాప్తాయ వందనీయాయ తే నమః. ఈశాయ స్తుతి. గణంకన్ను యొక్క లక్షణాలలో కుడికన్ను యొక్క లక్షణాలకి మధ్య తేడా ఆ పేర్లలోనే ఉంది. జాగ్రత్తగా ఆ పేర్లని అర్థం చేసుకోండి. ఇంకో విధంగా చెప్పుకోవాలి అంటే సూర్యుడు యొక్క అష్టోత్తర శతనామాలు పింగళా నాడికి సంబంధించిన పేర్లు అనుకుంటే, ఇడా నాడికి సంబంధించినటువంటి పేర్లు, చంద్ర నాడికి సంబంధించినటువంటి పేర్లు చంద్రాష్టోత్తరం. ఇంకా మీరు డీప్ గా ఈ సూర్య చంద్ర నాడుల గురించి తెలుసుకోవాలి అంటే రామాయణ మహాభారతాలు చదువుకోవాలి. రామాయణం మొత్తము కూడా సూర్యవంశము, సూర్యనాడి గురించి చెప్తుంది. మహాభారత మొత్తము కూడా మన చంద్ర వంశం, చంద్రనాడు గురించి చెప్తుంది. అంటే ఈ పేర్లు మహాభారతంలో ఏదైనా క్యారెక్టర్స్ కానీ రామాయణంలో ఏదైనా క్యారెక్టర్స్ కానీ ఉంటే లింక్ పెట్టుకోండి. అందుకని రామాయణ మహాభారతాలు చదవమని ప్రిస్క్రైబ్ చేసింది. చాలా ఇంటర్నల్ లింక్స్ ఉన్నాయి వాటికి. కానీ ఇవంతా మనం తవ్వుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎలాగైతే బిల్డింగ్స్ లేస్తున్నాయో తవ్వుకుని ఎంత కష్టపడుతున్నావో చూస్తున్నాం కదా, అంత కష్టము మీరు మీ శరీరాన్ని తవ్వుకోవటానికి పడాలి. బయట జరిగేదంతా కూడా నిజం చెప్పాలంటే అంతర్యాత్రకి ప్రతిబింబం మాత్రమే. బయట అసలు యాక్చువల్ గా ఏమీ జరగటం లేదు అన్నది సాధన యొక్క చివరి క్షణాలలో తెలుస్తాయి మీకు. బయట కనిపించేది, బయట జరిగేది ఇవంతా కూడా లోపల జరిగేదే. అందుకే అభిషేక సాధనా శిబిరము అన్నప్పుడు లోపల నిజంగా అభిషేకం జరిగితే బయట అభిషేకం జరుగుతుంది. కానీ రివర్స్ ఈజ్ నాట్ ట్రూ. బయట అభిషేకం జరిగితే లోపల అభిషేకం జరగాలి అనేది రూలేం లేదు. కానీ లోపల అభిషేకం ఉంటే మాత్రం బయట ఖచ్చితంగా అభిషేకం యొక్క రిజల్ట్స్ వస్తాయి. దీన్ని శకునాలు అనే పేరుతో చెప్పుకుంటూ ఉంటాం. శకునం సాధారణంగా యోగం ఎక్కడ జరిగినా, వివాహం కానీ పూర్వకాలంలో ఇవన్నీ కూడా సంస్కారాలన్నింటినీ కూడా యోగం అనేవారు. అప్పుడు వర్షం పడి తీరాలి అని, అది పడకపోతే ముహూర్తం కరెక్ట్గా పెట్టలేదని జ్యోతిష్కుడు పడబట్టుకునేవారు. ఇప్పుడు సీతారాముడి పెళ్లికి వశిష్ఠుడు గారు ఒక ముహూర్తం పెట్టాడు. ఆ ముహూర్తం గొప్పతనం ఏంటి అంటే మిడ్ సమ్మర్ లో కూడా ఆ ముహూర్తం టైంకి వర్ష చినుకులు పడతాయి కదా. అది ముహూర్తం యొక్క గొప్పతనం, యోగం యొక్క గొప్పతనం. అది ఆ లింక్ పట్టుకోగలిగితే మనం మన జీవితాలు కూడా మారిపోతాయి. అంచేత ఇక్కడ యోగం జరుగుతూ ఉంటే అక్కడ కూడా యోగం జరగాలి. ఏంటి యోగం అక్కడ జరిగేది? మన సంస్కారాలు ఏమవుతే
సూర్యరశ్మి ద్వారా పవిత్రీకరణ చెంది పైకి వెళ్లాయో అవి మనకి తిరిగి లభిస్తున్నాయి. మన సంస్కారాలే, మన నీళ్లే, కుసంస్కారాలే. కానీ ఏమయ్యా, సూర్య సంపర్కం వల్ల మేఘాలుగా మారే, మేఘాలుగా మారినటువంటి ఆ కుసంస్కారాలలోని మాలిన్యము పోయి వర్ష ఏ రూపంలో పడుతుంది, మంచి నీళ్ళగా పడుతుంది. సైంటిస్టులు కూడా ఒప్పుకునేది ఏంటంటే అంత ప్యూర్ వాటర్ మేము ల్యాబొరేటరీస్ లో తయారు చేయలేమని. అంచేత అంత ప్యూర్ రెయిన్ వాటర్ నిరంతరము 9 రోజులు పడితే అక్కడున్న ఆ యోగాన్ని మీరు అర్థం చేసుకోగలగాలి. బాధను అర్థం చేసుకుంటే అట్ట ఎందుకు బాధ ఉంటుంది అంటే యోగం మీద దృష్టి లేదు గనక. యోగం మీద దృష్టి ఉంటే బాధ ఉండదు, అంతకంటే ఇంకేం లేదు. అంచేత ఈ చంద్రాష్టోత్తర శతనామంలో మీకు మహాభారతంలో కానీ రామాయణంలో కానీ లేకపోతే మనం చదివే పురాణాల్లో కానీ ఈ పేర్లు రిపీట్ అవుతూ ఉంటాయి. ఒక ఋషికో, ఋషి పత్నికో, ఋషి యొక్క కుమారుడుగాను, రాజుగాను రకరకాల పేర్లతో అప్పుడు పట్టుకోండి. మీ శరీరంలో ఆ పర్టికులర్ నామం గల చంద్రనాడి, పర్టికులర్ నామం గల చంద్రనాడి అంటే 108 నాడులు ఉన్నాయనుకోకండి, ఉన్నది ఒకటే చంద్రనాడి. అది ఎలా రియాక్షన్ ఇస్తుంది, భర్తగా ఎలా రియాక్షన్ ఇస్తాం, తమ్ముడిగా ఎలా రియాక్షన్ ఇస్తాం, లెక్చరర్గా ఎలా రియాక్షన్ ఇస్తాం, రియాక్షన్ మారిపోవటంలే ఓ వ్యక్తి ఒకడే అయినా. అలాగా ఈ 108 రకాలుగా చంద్రనాడి మన శరీరంలో స్పందిస్తూ ఉంటుంది. ఆ స్పందన పట్టుకోండి. శ్రీమాన్ శరశ్చంద్రో తారాధీశో నిశాగర సుధా నిధి సదారాధ్యా సత్పతి సాధు పూజిత జితేంద్రియో జగద్యో నిజ్యోతిష్ చక్ర ప్రవర్తక కుజుడు. పృథ్వీ మీద మనం జీవించి ఉండటానికి కారణం ఏంటి అంటే నెత్తురు, బ్లడ్. నెత్తురులో ఉన్నటువంటి ఐరన్ ఖనిజము మనకి భూలోక వాస ప్రాప్తి వస్తువు అని దీవిస్తుందన్నమాట. అందుకే అంగారు పండు భూమిపుత్ర అంటాం. ఇది ఎక్కడుంటుంది మనకి, దక్షిణంలో త్రికోణాకృతి స్టోర్ చేస్తూ ఉంటే అక్కడ ప్యూరిఫై అయి మంచి రక్తం బయటకు వస్తూ ఉంటుంది. ఈ మొత్తం ప్రసరణ సంకోచ వ్యాకోచాల మధ్య జరుగుతూ ఉంటుంది. హార్ట్ నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. ఏ సైంటిస్ట్ ఎప్పుడూ అనుకోలేదు 72 సార్లు ఎందుకు కొట్టుకోవాలి అంటే, 1 సహస్రానికి చాలా దగ్గర సంఖ్య, మనం తర్వాత చదువుకుంటాం. ఏకోహం సహస్రావ బహుశ్యామ అనేది సహస్రాక్ష సహస్రపాత అనేది 72 సార్లలో 72,000 నాడులు తయారవుతాయి. అక్కడ మన శరీరంలో ఉన్నవి 72 నాడులు కనుక ఒక్కసారి అలా కొట్టుకుని అలా వెళ్తే 1000 నాడులు కదా రక్తాన్ని ఇచ్చి పారిస్తుంది పంపు. కరెంట్ ఫెయిల్యూర్ లేదు దానికి, పుట్టిన దగ్గర నుంచి పాపం చివరి క్షణం వరకు హార్ట్ ఫెయిల్ అయ్యేంత వరకు కూడా స్టాపేజే లేదు దానికి, అలా కొట్టుకుంటూనే ఉంటుంది. అది అది ఆగిందంటే శరీరం లేదు. ఆ హార్ట్ ట్రబుల్స్ కి వాటికి కూడా ఇందులో అనేక నామాలు హెల్ప్ చేస్తాయి. కానీ దీనికి మళ్ళా అధర్వేదానికి లింక్ ఉంది. ఆ లింక్ ని పట్టుకోవడానికి అందుకే చెప్తున్నాను, మీరు కూడా ఇక్కడ ఎలాగ మనం తవ్వుకుంటున్నామో ఒకదాని నుంచి ఒకటి, ఒకదాని నుంచి ఒకటి ఇంటర్లింక్స్ ఉన్నాయి. మంచి స్టూడెంట్ ఎలాగైతే అనేక టెక్స్ట్ బుక్స్ ని రిఫర్ చేసి వీటి మధ్య ఉన్నటువంటి లింక్స్ పట్టుకుంటాడు. నా కోరిక ఏంటంటే మీలో కొంతమందైనా ఆ లింక్స్ నాకు చెప్పండి అని. నేను చేసే ఓపిక అయిపోయింది ఇంకా చేత కావటం. కానీ గైడెన్స్ ఇవ్వగలను కదా రీసెర్చ్ లో. గైడెన్స్ ఏంటంటే ఇది ఈ అంగారకుడి యొక్క నామాలకి హృదయానికి, హృదయంలో ఉన్నటువంటి 4 దళాలు ఛాంబర్స్ ఉన్నాయి హృదయంలో, ఆ 4 ఛాంబర్స్ కి లింక్ ఏంటి, లింక్ ఏంటి అక్కడ, లవ్ డబ్, లవ్ డబ్, స్పందన, సంకోచ వ్యాకోచాలు. ఈ సంకోచ వ్యాకోచాలే దేనికి కారణం, మన జీవితానికి కారణం. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి, ప్రపంచానికి కూడా ఈ లబ్ డబ్బులే కారణం అంటాడు. ఈ లవ్ డబ్బులు ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతున్నాయి అంటే ఆకాశం నుంచి ఉత్పత్తి అవుతున్నాయి అంటాడు. వేదాలు అంతవరకు చెప్పాయి, ఇంతవరకు చెప్పాయి, తప్పు చెప్పాను నేను. వేదాలు చాలా చెప్పాయి అంతవరకు మనకు అర్థమయ్యాయి వేదాల్లో.
మనం ఇంకా వేదాల్లో లోతుగా వెళ్ళగలిగితే ఇంకా చాలా రహస్యాలు తెలుస్తాయి. అంచేత ఈ అంగారక నామాలలో సంకోచ వ్యాకోచాత్మకమైనటువంటి ప్రవృత్తి ఎలాగా మనం ఉపయోగించుకోగలం, మళ్ళా దానికి 109 రకాలు చెప్తాడు, అది చూడండి. మహేశ్వతో మహాభాగో మంగళో మంగళప్రద, మహావీరో మహాశూరో మహాబల పరాక్రమ, మహారౌద్రో మహాభద్రో మాననీయో దయాకర, మారదో మహర్షి. తూర్పు దిక్కు నుంచి దక్షిణ దిక్కు నుంచి ఈశాన్యానికి వస్తున్నాం మనం. బుధుడు, బుధుడు ఈశాన్య దిశకే అధిపతి. మన నెర్వ్, ఇందాక పొద్దున్న ఆసనాలు వేస్తున్నప్పుడు నరాలు ఎలాగే కదుపుకోవాలో మన శరీరంలో ఉన్నది చెప్పాను కదా, దాని ఆ నాడీమండల వ్యవస్థకు అధిపతి బుధుడు. ఈ నాడీమండల వ్యవస్థ వల్లనే వేద విజ్ఞానాన్ని మీరు పట్టుకోగలరు. నరాలు కరెక్ట్ గా లేకపోతే, మళ్ళీ నరాలు కరెక్ట్ గా లేకపోతే అనే పదానికి ఈ ఎల్లోపతి చెప్పిన అర్థం చెప్పుకోకండి, అది కాదు. నరాలు వేరే ఉన్నాయి. ఏ శక్తి వల్ల అయితే నరాలు కదులుతున్నాయో ఆ శక్తి అనుకోండి, మనం అర్థం చేసుకోవాలనుకుంటే అది బుధుడు పట్టుకుంటాడు. ఈ బుధుడికి విష్ణువుకి చాలా దగ్గర సంబంధం ఉంది. విష్ణువు అనే దేవత ఈ బుధుడికి చాలా దగ్గర సంబంధం ఉంది. అంచేత ఎక్కడెక్కడ పురాణాల్లో అక్కడ విష్ణువు అనే పేరు వస్తుందో మీరు బుధుడు అని చదువుకుంటే బుధుడి యొక్క క్యారెక్టర్ ఎలా ఉంటుందో అర్థం అవుతుంది. ఇది అర్థం చేసుకునే ముందు ఇంకోటి కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, బుధుడు ఈశాన్య దిశలో, ఇది సినిమాల్లో వాటిలో అర్ధచంద్రాకార బాణం వేస్తాడే రాముడు లవుడు కుషుడు వాళ్ళు, ఆ షేప్, ఆ షేప్ ఏంటి అసలు జాగ్రత్తగా చూస్తే శిరస్సు, వెన్ను పులుస, రెండు కాళ్ళు. మన సంపూర్ణ నాడీమండల వ్యవస్థ శిరస్సు నుంచి పాదాల వరకు వ్యాపించి ఉంది అనేటటువంటి సంకేతము. అంచేత బుధుడు ఏం చేస్తాడనమాట, మొత్తం శరీరానికి యొక్క అధిపతి. సర్వవ్యాప్తి అయినట్టే కదా శరీరం అంతా, సర్వవ్యాప్తి అయినటువంటి భగవంతుడికి పేరు విష్ణువు, వసుదేవుడు వాసుదేవుడు సర్వవ్యాప్తి. అంచేత ఈ బుధ దశలో ఏదైనా దోషాలు అవి ఉంటే విశ్వ సహస్రనామం చదవమని చెప్తూ ఉంటారు మహర్షులు. కానీ ఇక్కడ మన సాధనాత్మకంగా మనం పట్టుకోవలసినటువంటి విశేషం ఏమిటి అంటే, మన నాడీమండల వ్యవస్థను శుభ్రం చేసుకోవాలి, పదువు పెట్టుకోవాలి నాడీమండల వ్యవస్థను. దానికి ఇవాళ పొద్దున్న నేను చెప్పినటువంటి శ్వాస ఆసనాలు, ఆ కడుపు లోపల ఉంచుకోవడం, ఇవంతా కూడా ఆ శరీరంలో ఉన్నటువంటి నరాలను పటుత్వాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఆ పటుత్వాన్ని వచ్చినటువంటి నాడీ మండల వ్యవస్థ వేద విజ్ఞానాన్ని పట్టుకోగలుగుతుంది. అంచేత వేద విజ్ఞానాన్ని తెలుసుకోవటానికి తారా శశాంకము అనేటటువంటి కథ ఒకటి వస్తుంది. చాలా మంది తారా శశాంకం అది అంతేగా, ఆ కథ జాగ్రత్తగా ఇంటర్ప్రిట్ చేసుకోండి. బుధుడి యొక్క నామాలతో పాటు బుధో బుధాచి తత్సౌమ్యో సౌమ్య చిత్తశుభ్రత, దృఢ వ్రత దృఢఫల శృతి జాలప్రబోధక, సత్యవాస సత్యవచ శ్రేయ సాంపతి వ్యయ సోమజస్వర శ్రీమాన్ సోమోషప్రదీపక, వేద విద్వేద తత్వజ్ఞో వేదాంత జ్ఞాన భాసర. ఇక వేద విజ్ఞానం కావాలి అంటే ఈ గ్రహం యొక్క కిరణాలని మీరు పట్టుకోగలగాలి. వేద విద్వేద తత్వజ్ఞో వేదాంత జ్ఞాన భాసర, విద్యా వితక్షణ విభో విద్వత్ ప్రీతికరోహుద. ఉంటాడు ఉత్తరమే చతురస్థంగా, మనకి ఉత్తరం ఉంటే శిరస్సు, శిరస్సులో ఒక చతుష్కోణం కనుక మీరు నిర్మించుకోగలిగితే గురువు యొక్క పీఠము. అందుకే గురు పాదుకులు ఎక్కడ పెట్టుకోమంటాం, గురు పాదుకులు. గురువుని శిరస్సు మీద ఉంచుకోవటానికి కారణం ఉత్తర భాగం. ఉత్తర భాగానికి రెండు అర్థాలు ఉన్నాయి, ఉత్తర దిశ పైన ఉన్నటువంటి భాగము. అంచేత ఆ గురుపాదకుల యొక్క గురువు యొక్క అనుగ్రహము ఎలా లభిస్తుందో, ప్రకృతిలో గురువు యొక్క అనుగ్రహం ఎలా లభిస్తుందో
మీకు ఎలా లభిస్తుందో అంటే ఆ గురువు యొక్క చరణాలను మీ శిరస్సు మీద పెట్టుకోగలగాలి. ఇక్కడ రెండు త్రికోణాలు ఏర్పడతాయి, ఎడమ త్రికోణము కుడి త్రికోణము. బొమ్మ చూశారు కదా, రెండు త్రికోణాలు కలిస్తే చతుష్కోణం ఏర్పడుతుంది. మధ్యలో గీత గీసారు అనుకోండి, ఇలా ఉంది కదా చతుష్కోణము, మధ్యలో గీత గీసారు అనుకోండి ఏమవుతుందకూడదు, రెండు త్రికోణాలు అవుతాయి. త్రికోణాలు మళ్ళా ఏమవుతుంది, కుజుడు. త్రికోణము కుజుడు యొక్క సంకేతం కదా. మీరు అన్ని ఇంటర్మీడియట్ చేసుకోవటం అలవాటు చేసుకోవటానికి హింసిస్తున్నా నేను. ఇంకా మీరు దాన్ని ఎంత దూరమైనా లాక్కుపోవచ్చు ఆ సమన్వయాన్ని. అంచేత ఎడం వైపు ఉన్నటువంటి గురుపాదుక, కుడివైపు ఉన్నటువంటి గురుపాదుకలు. కొంతమంది ఉద్దేశం ఏంటి అంటే ఆపోజిట్ సైడ్స్ మిరర్ ఇమేజెస్ కనుక గురువు చరణాలను రివర్స్ గేర్ లో పట్టుకుంటే ఆయన కుడి మనకి ఎలా అవుతుంది, మనకి ఎడో ఆయన కుడి అవుతుంది. అది కరెక్టే. మీ ఉద్దేశ ప్రకారం ఈ పాదుకలు ఎలా పెట్టుకున్నారు మీ శిరస్సు మీద, దాన్ని బట్టి ఉంటుంది. ప్లగ్ పాయింట్ ఇలా పెట్టినా పనిచేస్తుంది, ఇలా రివర్స్ చేసినా పనిచేస్తుంది. అంటే ఆ గందరగోళంలో మాత్రం పడకండి. అనవసరంగా మీ చేతులు మెలి తిప్పి గురువు కాళ్ళు మెలి తిప్పేసి గందరగోళం అవుతారు. ప్లగ్ పాయింట్ ఎలా పెట్టినా పర్వాలే, కావాల్సింది ఏంటంటే కనెక్షన్ ఉండాలి. కానీ మీరు ఏ భావన చేసినా భావన ఏంటి అంటే అక్కడ గురువు యొక్క చలనాల నుంచి మీ ఇడా పింగళాల్లోకి కరెంటు ప్రవహించాలి. ఇక్కడ నుంచి కలుస్తాయి కదా రెండు బిందువులు, ఇక్కడ నుంచి గురువు అనుగ్రహము రెండు ధారలుగా ఇంగళ సుషుమ్నగా మారుతాయి. అందుకు ఆ సాష్టాంగ ప్రణామం చేసేది గురువుకి. కానీ ఆ గురువు ఎవరు, సర్వాంతర్యాన్ని అంటే గురువు ఎక్కడున్నాడు అని పరిగెట్టకండి. ఏ హరిద్వారకు, ఏ హిమాలయాలకు, ఏ కాకువాలకో అదేం చేయకండి. మీరు ఎక్కడున్నా భూమి మీద శిరస్సు పెడితే త్రికోణం ఏంటి, భూమి పుత్రుడు ఏదైనా కుదురే కదా, భూమి మీద శిరస్సు పడిస్తే శక్తితో అదే జరుగుతుంది. ఆ భావనతో చేస్తే, భావన లేకపోతే ఎక్కడున్నా ఒకటే. ఇంకొక సర్వాంతర్యాన్ని అయినటువంటి గురువుని దయచేసి ఒక శరీరానికి మాత్రమే తిరికించి మీరు ఊహించండి. ఒక చిన్న కథ సరిగా, నా కథ నాకు ఎంత ఇష్టం అంటే చెప్పాక కొన్ని కథలు అలా గుర్తుండిపోతాయి నాకు. ఢిల్లీ వెళ్ళాను నేను ఒకసారి. ఢిల్లీ వెళ్తే మా ఫ్రెండ్ అక్కడ ఒక గవర్నమెంట్ ఆఫీస్ లో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. కొంచెం పిల్లలు ఎక్కువ, అతనికి జీతం తక్కువ. నేను 60-63 ఆ ప్రాంతం సంగతి చెప్తున్నాను. నేను ఫ్రెండ్ అంటే నా ఏజ్ గ్రూప్ లో లేనప్పుడు అతనికి 47, నాకు తర్వాత 18 ఏళ్ళప్పుడు వెళ్ళాను ఢిల్లీ. నేను ఢిల్లీ వెళ్తే దాని దృష్టి చాలా బాధగా ఉంది, ఇలా ఉంది, అలా ఉంది, ఈ బాధలు ఉన్నాయి, ఆ బాధలు ఉన్నాయి, ఆ కూతురు పెళ్లి చేయాలి, అది చేయాలి, ముందు నా మాట వింటలేదు, వాళ్ళు నా మాట వింటలేదు, ఇది చేయటం లేదు, అది చేయటం లేదు అని అన్ని రకాల బాధలు చెప్పుకున్నాడు. చెప్పుకున్న తర్వాత ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్కి వెళ్ళాక నేను కుతుబ్ మీనార్ అవి చూడటానికి వెళ్ళాను, తిరిగి వచ్చాను. నేను ఇది ఎందుకు చెప్తున్నాను మీకు గుర్తుందా, వచ్చే బాధల గురించి చెప్తున్నాను. నేను సరే తిరిగి వచ్చాడు, నేను తిరిగి వచ్చాను. జోడు ఉప్పుకున్నాడు, చాలా జోడు ఇరుకు జోడు, ఒక నెంబర్ తక్కువ అది, అసలు 8 నెంబరు కాదు, 7 నెంబర్ జోడు తొడుక్కున్నాడు. చాలా జోడు సార్ అంటే నేను మార్చేస్తూ వచ్చా కదయా అని. నాకున్నది ఒక్కటే సుఖం కావచ్చు, మిగతా అంతా కష్టాలే నా జీవితంలో. ఆ ఇరుకు జోడులో కాలు పెట్టి తర్వాత జోడు ఇప్పుకున్నప్పుడు ఆహా ఎంత ఆనందంగా ఉంటుంది నాకు. అలాగే మీకు ఆనందం ఏమో, కాలుకి ఆనందం లేదు కదా. అంతే గురువు ఉంది, శరీరంలో ఇరికించకండి. సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, సర్వసమర్థుడు అయినటువంటి వాడు అనేక శరీరాల్లో రావచ్చు, రానివ్వండి. అన్ని రూపాల్లో దర్శించగలిగితే మన అదృష్టం, దర్శించలేకపోయినంత మాత్రాన మిగతా శరీరాన్ని చిన్నచూపు చూడకండి. ఆ భావనతో ఆ సందేశాన్ని ఇస్తుంది అష్టోత్తర శతనామం. ప్లస్ అసలు గురువు దగ్గరికి ఎలా వెళ్ళాలి, గురువు యొక్క పూర్తిగా పిండేసుకోవటానికి గురువు యొక్క శక్తిని అసంభవం అది. ఇంకైతే గురువు యొక్క శక్తిని పరిపూర్ణంగా ఎందుకు పీల్చుకోలేదంటే పూర్ణస్య పూర్ణ ఆదాయ పూర్ణమేవాశిష్యతే. కానీ అనుకుందాం పిండుకుందాం అని మన యాంగిల్లో ఆలోచించుకుందాం, పిండుకోవడానికి కావలసినటువంటి శక్తి యాంగిల్ ఆఫ్ విజన్ ఎప్పుడు వస్తుంది అంటే మీరు ఆరాధించుకోగలగాలి. దానికి ఉంది బ్రహ్మాండమైన తారీఖ్ తాగొచ్చు, కానీ ఆరాధించుకునే శక్తి లేకపోతే ఆ తారీఖ్ ఏం చేస్తుంది? చేయడం పని చేయలేదు. అంచేత ఏం చెప్తున్నాను, స్థమకి గురువు మరిపూరణ చక్రంలో పనిచేస్తాడు మొట్టమొదట. అంచేత ఆ మరిపూరణ చక్ర జాగరణకి కావాల్సింది ఏంటి, దేన్ని పడుకున్నవాడిని నిద్ర లేపాలి అంటే ఏం చేస్తారు మీరు మామూలుగా లేకపోతే? కుదుపుతారు కదా, కుదుపటే ఇది కత్తి లేపటం అనమాట ఆ చక్రాన్ని అక్కడ. కానీ మైల్డ్ గా ఇప్పుడంటే మీరు మీ శక్తి సామర్థ్యాన్ని అనుసారంగానే కదా వెనక్కి లాగలరు. అంచేత దొరుకుని నిద్ర లేవలేదు, గబుక్కు నిద్ర లేస్తే వచ్చే కష్టాలు కుంభకర్ణుడి కథ తెలుసుకోవడం మనకి. సరే గబుక్కు నిద్ర లేకపోద్దు, కొన్ని వేల సంవత్సరాలు బట్టి నిద్రపోతున్న చక్రాలు ఇవి. కుంభకర్ణుడు పాపం ఆరుదల్లో అయితే ఆరుదల్లో నిద్రపోతున్నస్తే ఇది కష్టాలు. కొన్ని వేల సంవత్సరాల నుంచి నిద్రపోతున్నటువంటి వాటిని నిద్ర లేపితే ఎన్ని చికాకులు ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు కదా. ఆ చికాకు రాకుండా ఉండాలన్నా ఈ అష్టోత్తర శతనామము మీకు పనిచేస్తుంది. అంటే ఏంటి, జీర్ణించుకోగలగాలి, జ్ఞానాన్ని జీర్ణించుకోగలగాలి, విద్యను జీర్ణించుకోగలగాలి, ఆకృతుల్ని జీర్ణించుకోగలగాలి, సంఖ్యాత్మకమైనటువంటి సంకేతాలను జీర్ణించుకోగలగాలి, జ్యోతిష్ శాస్త్ర పరంగా ఉన్నటువంటి విద్యను జీర్ణించుకోగలగాలి. రకరకాలుగా అష్టాదశ విద్యలు ఉన్నాయి. ఈ అష్టాదశ విద్యలను కనుక మీరు జీర్ణించుకోగలిగినప్పుడు వేదాలు కానీ భారతీయ సాంప్రదాయాన్ని కానీ మనం అర్థం చేసుకోగలం. కానీ ఇదంతా అర్థం చేసుకోవటానికి ఎంత కష్టపడాలో అనుకుంటారు మీరు, అంత కష్టమే పడక్కర్లేదు. దానికే ఏ ఒక్కటి తెలిస్తే అన్ని తెలుస్తుందో అది తెలుసుకుందావా అని అడుగుతాడు ఒక ఋషి తన కొడుకుతో. అంచేట ఒక్కటి పట్టుకోగలిగితే చాలు. ఏంటా ఒక్కటి? శ్వాస. మీరు మళ్ళా ఇంత గందరగోళం చేశాక మీరు మళ్ళా ఎక్కడికో వెళ్ళిపోకలే, మళ్ళా శ్వాస దగ్గరికి వెళ్ళి ఆగుతుంది బండి. కానీ గురుతరమైనటువంటి శ్వాస కావాలన్నమాట. అది గురు గుణవరు గోత గోచరు గోపతి ప్రియ గుణి గుణవతాం శ్రేష్ఠ గురుణాం గురురవ్య జేతాదయంతో జయదో జీవోనంతో జయావా అంగీరసో ధరా శక్తో విదిక్తో ధరకుత్తర వాచస్పతి వశీ వశ్యో వరిష్ఠో వాగ్విచక్షణ చిత్త శుద్ధకర శ్రీ. శుక్రాచార్యుడు, శుక్రాచార్యుడు గారికి వెళ్తాం. ఇక్కడ పురాణాలలో కథల్ని కథలుగా తీసుకోకుండా సాధనాత్మకంగా తీసుకోగలిగితే ఒక్క సాధకుడు ఎంత గొప్ప స్థితికి వెళ్ళవచ్చో గురువు అనుగ్రహంతో. ఆఫ్ కోర్స్ సావిత్రి సత్యవంతులు కదా మీకు అందరికీ తెలుసు, సింపుల్ కదా. మొత్తం మీద ఓ 72 లైన్లలో మహాభారతంలో వస్తుంది ఆ కథ. ఆ కథని పట్టుకుని మానవుడు అమరత్వాన్ని ఎలా పొందగలడు అనే సాధన శ్రీ మాత అరవిందులు చేశారు. అదే సాధన వాళ్ళు చేసింది. పురాణాలలో ఇది మీరు పట్టుకోవాల్సిందే. చాలా సాధనాత్మకమైనటువంటి ఉన్నాయి. దానికంటే ముందు ఇంకో 2 ట్రై చేశాడు అరవిందు. ఆ ఇంకో 2 ఏంటంటే విక్రమ ఓర్వశీయము కథ ఉంది ఒకటి, దాన్ని పట్టుకున్నాడు. దాని ద్వారా తీసుకొద్దాం సాధనాత్మకమైన వివరాన్ని. ఇంకోటి నాకు గుర్తు రావటం లేదు. అలాగా చిన్న కథ, గురువుకి సంబంధించినటువంటి ఒక కథ ఉంది, బుధుడికి సంబంధించినటువంటి ఒక కథ ఉంది, చంద్రుడికి తారకులకి సంబంధించినటువంటి కథ తారాశశాంకము. ఏంటి కథ? గురువు యొక్క భార్య తార, చంద్రుడు మోహిస్తాడు. గురువు లేనప్పుడు గురుపత్ని దగ్గరికి వెళ్తాడు, బుధుడు పుడతాడు. ఇది సాధనాత్మకంగా మీరు ఎలా వివరణ చేసుకుంటారో చూసుకుంటే ఈ 4 గ్రహాలు యొక్క కంట్రోల్ మీ చేతిలో వస్తుంది. కథని అర్థం తెలుసుకోలేక కథలో ఉన్నటువంటి పదజాలంలో ఉన్నటువంటి సూత్రాన్వేషణ కనుక మనం చేసుకోగలిగితే తారాశశాంకము, చంద్రుడు, మీ జన్మ నక్షత్రము, మీ రాశిలో ఉన్నటువంటి గురువు, బుధుడు ఏ రాశిలో ఉన్నాడో, వాటి మధ్య ఉన్నటువంటి సమన్వయం ద్వారా ఎక్కడికి వెళ్ళాలి మీరు? కచిదేవయాని దగ్గరికి వెళ్ళాలి. బృహస్పతి యొక్క కొడుకు కచుడు దేవయాని మార్గంలో దేనికి వెళ్తాడు? అమృతత్వ ప్రాప్తికి వెళ్తాడు. మృత సంజీవిని విద్య, చనిపోయిన వాళ్ళని బ్రతికించడం ఎలా అని ఆ విద్య తెలిసింది శుక్రుడు ఒక్కడే. భూమి మీదకి మృత సంజీవిని విద్యను ప్రసాదించగలిగేటువంటి శక్తి ఉన్నది శుక్రుడు ఒక్కడికే ఉంది. ఆ శక్తి కచిదేవయాని కథ మీద మీరు సాధనాత్మకమైన రీసెర్చ్ చేసి అరవిందో సావిత్రి సత్యవంతుని మీద ఎలా చేశాడు అంటే 49 సంవత్సరాలు పట్టింది ఆయనకి అరవిందోకి. కరెక్ట్ గా 49 సంవత్సరాలు ఆయన ప్రతి సంవత్సరము ఒక ఆవృత్తి ఇచ్చేవాడు, మార్చేసేవాడు కథని. సావిత్రి అనే పుస్తకం ఉంది కదా ఆయన రాసింది 1911 ఆ ప్రాంతంలో కథలు మొదలెట్టాడు. కరెక్ట్ గా సంవత్సరం గుర్తులేదు, మొదట ఆవృత్తి పూర్తి చేశాడు 1 సంవత్సరంలో. మళ్ళా 2 సంవత్సరాలు సాధన చేశాడు, మార్చాల్సి వచ్చింది. 3 సంవత్సరాలు చేశాడు, మార్చాల్సి వచ్చింది. అలాగే 49 సంవత్సరాలు ఆ సాధన చేశాడు. అప్పటికి పరిపక్వ స్థితి వచ్చింది. ఇంకట ఆ ఇది కూడా గుర్తుంచుకోండి, అది వినటానికి చాలా బాగానే ఉంటుంది కానీ సాధనాత్మకంగా ఉన్నామంటే మళ్ళా నేను సమక్కిందని గుర్తు చేయాలి, లేకపోతే గుర్తుండదు కదా. అంచేత ఆ 24 గంటలు ఆ నిరంతరము ఆ సాధనాత్మకమైనటువంటి యాంగిల్లో మనం ఉండగలిగితే శుక్రుడి దగ్గర నుంచి సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కిరణాలు భూమి మీద కంటే 7 రెట్లు ఎక్కువ వస్తుంది, బుధుడికి 3 రెట్లు ఎక్కువ వస్తుంది, భూమికి 1. అయితే భూమి మీద పడేటటువంటి సూర్యకిరణము కంటే 3 రెట్లు బుధుడు, భూమి మీద పడేదానికంటే 7 రెట్లు శుక్రుడికి వస్తుంది అని పరమ గురువులు చెప్తూ ఉంటారు. హిమాలయాల్లో ఉన్నటువంటి వాళ్ళు సంఖ్యాశాస్త్ర వివేచన అక్కడ అర్థం చేసుకోండి. మరి ఈ శుక్రుడు దేనికి అధిపతి? మొత్తం శరీరానికి అధిపతి. అందుకే పంచకోణం అతివేకుండదు. పంచకోణం ఉంది కదా, శిరస్సు, 2 చేతులు, 2 కాళ్ళు, మొండెము. ఈ మొండానికి కూడా పంచకోణాలు వస్తాయి. అర్థమవుతానే, శిరస్సుకు ఉన్న లింక్, 2 చేతులకి ఉన్న లింక్, 2 కాళ్ళకి ఉన్న లింక్. అంతేట మొత్తము ఆ శుక్రాచార్యుల వారి ప్రభావము, విజ్డమ్, ప్రజ్ఞ అక్కడి నుంచి వస్తుంది. సూర్యోదయం టైమప్పుడు కొన్ని రోజులలో, అది అస్ట్రాలజర్స్ ని సీతారాం అడిగితే చెప్తాడు, అది కనిపిస్తూ ఉంటుంది. మార్నింగ్ స్టార్ అని పిలుస్తూ ఉంటాం. సూర్యుడి కంటే ముందు వస్తాడు, చాలా ఎక్కువగా ప్రకాశించేటటువంటి ప్లానెట్ అది. 4 గంటలప్పుడు తెల్లవారుజాము 4 గంటలకి తూర్పు వైపు చూస్తే మీకు కనిపిస్తుంది అది శుక్రగ్రహం. నేను కరెక్ట్ చెప్పలేనని చెప్తున్నాగా, అది కనిపిస్తున్నాను, పుస్తకాల్లో ఉందే చెప్తున్నా అంతే. అది వేగు చుట్ట అంట అదే. అంచేత ఇది ఏ యాంగిల్లో ఏ విధంగా మన శరీరంలో ఉపయోగపడుతుంది, ఎలా దిగుతుంది అంటే, దిగితే పూర్తిగా శరీరం మీదకి దిగుతుంది అది. ప్రతి గురువు కూడా ఈ నక్షత్రాన్ని ఉపయోగించుకుంటాడు. దీన్నే విజ్డమ్ స్టార్ అని కూడా అంటూ ఉంటాం, దీన్నే పంచకోశ జాగరణ అని కూడా అంటూ ఉంటాం. రకరకాల పేర్లు పెట్టారు వాళ్ళ వాళ్ళ సాధనాత్మక దృష్టికోణంతో. కానీ ఏది పెట్టినా దానికి సంబంధించినటువంటి తరంగాలు మాత్రము శుక్రుడి దగ్గర నుంచే వస్తాయి. ఆ శుక్రుడు యొక్క రిసీవింగ్ కెపాసిటీ ఇంద్రుడి యొక్క భార్యగా చెప్పబడి ఉంది, శచీదేవి, శుచి, శచి. ఇది ఇంద్రాది దేవత యొక్క భార్య శచీదేవిగా చెప్పబడి ఉంది. ఈ రాక్షసులందరూ ఆ శక్తిని పట్టుకోవడానికే ప్రయత్నిస్తారు. ఇంద్ర పదవి కోసం కాదు, ఇంద్రుడు అవకాశం ఉన్నటువంటి భార్యను కాదు, ఇంద్రుడు యొక్క శక్తి శచి ఎప్పుడు పట్టుకోలేరు వాళ్ళు. వాళ్ళు కోరేది కూడా ఎవరి సహాయం? శుక్రుడి సహాయమే కోరుతారు. శచిని పట్టుకోవాలి అంటే, ఈ విజ్డమ్ ని పట్టుకోవాలి అంటే శుక్రాచార్యుడే హెల్ప్ చేయాలి. శుక్రాచార్యుడికి ఏం పోయింది? అతను ఎప్పుడు తీస్తూనే ఉంటాడు. ఎవడైనా పట్టుకోవచ్చు, రాక్షసులైనా పట్టుకోవచ్చు, దేవతలైనా పట్టుకోవచ్చు, మనుషులైనా పట్టుకోవచ్చు, కానీ దయ లేని హృదయానికి శుక్రుడు పలకడు. ఇంకొక రాక్షసునికి ఎప్పుడూ పలకలేదు. అది రాక్షసులు తప్పది. అసలైన పాయింట్ మర్చిపోయాడు. హురు దయ, దయ, దయ లేని వాడికి పలకడు శుక్రుడు. ఇంకొక ఆ విజ్డమ్, శుక్రాచార్యుల యొక్క అనుగ్రహం మీకు రావాలి అంటే దయ ఉండాలి. డాక్టర్లు కూడా మీరు చాలా దయ ఉన్నటువంటి డాక్టర్లకి హస్తవాసి బాగుంటుంది అని తెలుస్తుంది మీకు. ప్రేమతో ఇచ్చే, ఫ్రీగా ఇచ్చే డాక్టర్తో తగ్గే రోగాలు, డబ్బు తీసుకునే డాక్టర్ దగ్గర తగ్గవు. ఇంకొక దయ ఉంది, వీడు జీవించాలి అనే దగ్గరికి కోరిక ఉంది. ఆ మృత సంజీవని విద్య తలుకుతుంది. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, శుక్రాచార్యుల వారి యొక్క దయ అయితే మాస్టారు ఇవాళ నుంచి 2400 ప్రదక్షిణాలు చేసేస్తాను శుక్రాచార్యుల వారికి అంటే పలకడు. శుక్రాచార్యుల వారు ఉన్నారో లేదో మీకు తెలియకపోయినా దయ అంటూ మీలో ఉంటే ఇంకేంటి, రాక్షసత్వానికి యాంటీడోట్. దయ అంటూ మీలో ఉంటే శుక్రాచార్యుల వారు పలుకుతారు. అది బ్యాక్గ్రౌండ్ లో ఉంచుకుని ఈ కథ చెప్పాను, తారా, శశాంకము, పచ్చదేవ అని. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సావిత్రి లెవెల్లో మీరు అడగండి, అరవిందో ఎలాగైతే రాశాడు సావిత్రి. అందులో మానవ మనస్సు యొక్క 7 తలాలను పట్టుకుంటాడు. మరి శుక్రాచార్యుల వారు ఏ తలాన్ని పట్టుకుంటాడు? అవంతా మనకి తెలియదు. అది ఇంకా ఎవరైనా సాధకుడు వచ్చి దాన్ని లేపితే, ఆ కథలో ఉన్నటువంటి అర్థరాధాన్ని పట్టుకుని లాగే కలిగితే నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ వర్షన్ ఇవ్వండి. అలాగే మీరు జీవించిన కానీ వెర్షన్స్ మారుతూ ఉంటాయి. కానీ సంవత్సరానికి ఒక వెర్షన్ చొప్పున నెక్స్ట్ ఇయర్ ఈ తారా శశాంకం కానీ, తారా శశాంకంలో ఏ ఏ గ్రహాలు వచ్చాయి? బుధుడు, మీ జన్మ నక్షత్రము, గురువు, చంద్రుడు. కచదేవయ అనే దాంట్లో గురువు, గురువు యొక్క పుత్రుడు. ఎవడు గురువు యొక్క పుత్రుడు? బుధుడే. తార యొక్క కొడుకే కదా. ఇక్కడ గురువు యొక్క పుత్రుడు బుధుడు. శుక్రాచార్యుల యొక్క కూతురు దేవయాని. దేవయాని ఏంటి అనేది ఆలోచించుకోండి. ఎందుకంటే నేను చెప్పింది నా ఊహ మాత్రమే అవుతుంది. ఇక్కడ దేవయానము అంటే సాధారణంగా వెన్నుపూసే చెప్తాం మనం, కానీ ఏమో మీ సాధనలో మీకు ఏమొస్తుందో అది దేవయాని. చివరికి ఎక్కడికి వెళ్తారు వీడు? కచుడు ఎక్కడ చేరుకుంటాడు? శుక్రాచార్యుల యొక్క కడుపులోకి చేరుకుంటాడు. కడుపు అంటే ఏం గ్రహం అని చెప్పాను నేను? గురువు. ఇంచేత కచుడు మళ్ళీ ఎక్కడే చేరుకున్నాడు? గురువు దగ్గరికే చేరుకున్నాడు. శుక్రాచార్యులతో కూడా మీరు మొత్తం ఆధ్యాత్మికతలో ఉన్న బ్యూటీ ఏంటి అంటే, సమన్వయం చేయగలిగితే మొత్తం రహస్యాలు మెల్లమెల్లగా బోధపడతాయి మీకు. అంచేత ఆ కడుపు దగ్గర ఏముంటుంది? మృత సంజీవని విద్య ఉంటుంది. ఇంకొక మళ్ళా రామాయణంలోకి వెళ్తే ఆ మృత సంజీవని ఎక్కడుంది? రావణాసురుడి దొడ్డులో ఉంది. మళ్ళీ అక్కడికే వెళ్తాం మనం. అంచేత రామాయణం, మహాభారతం వేరు వేరు కథలేం కాదు, మన శరీరంలోని కథలే, ప్రకృతిలోని కథలే. కానీ సాధనతో చేయాలి. ఇది 1910-11 జైల్లో వివేకానంద చెప్పిన 2 శ్లోకాలతో 49 సంవత్సరాలు కష్టపడితే ఒక అరవిందో తయారయ్యాడు. మరి మీలో ఎంతమంది అరవిందులు తయారవుతారో? తయారయ్యే పొటెన్సీ ఉంది కనుకే వింటున్నారు కదా, లేకపోతే బోర్ అని ఉండేవాళ్ళు. ఇదంతా మీకు బోర్గా లేదు కదా, బాగానే ఉంది. కానీ సమన్వయం చేయటానికి కావలసిన ఓపిక, స్టడీ చేయటానికి కావలసిన యాంగిల్ లేదు మీకు. ఆ విధంగా స్టడీ చేయాలి, అధ్యయనం చేయాలి, ఇదంతా నోట్స్ లాగా రాసుకోవాలి. అందుకని యూనివర్సిటీ అని పేరు పెట్టాం మనం. ఆ పేరు పెడితే కనీసం ఆ భావన ఏదో వస్తుంది. అది మఠం అన్నాం అనుకోండి, మఠం విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ అని పేరు పెట్టడానికి అంతరార్థం అది. అంతే, అది ఆలోచించుకోండి. అందరూ ట్రై చేయండి. ఒక్కటి గుర్తుంచుకోండి, ఈ సమన్వయానికి అంతటికీ కూడా బాహ్యంగా ఎంత తక్కువ మీకు ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ ఉంటే అంత మంచిది. ఇంకా నాకు పండించడం లేదు, నేను పుస్తకాలు చదవలేదు అని మీ అదృష్టం. ఇంకా పుస్తకాలు చదివేసరికల్లా ముందు అలా ఆలోచించడం అదే కదా మీరు. ఐన్స్టీన్ అడిగారు మీరు న్యూటన్ తర్వాత, న్యూటన్ అంతటి వాడే వెయ్యారు కదా, న్యూటన్ 1600 పుట్టాడు, నువ్వేమో 19వ శతాబ్దంలో పుట్టావు, ఈ 300 సంవత్సరాల్లో అసలు ఏ మేధావి పుట్టలేదా అన్నాడు. నాకంటే చాలా మేధావులు పుట్టారు, కానీ నేను ఒక్కడే న్యూటన్ తప్పు చెప్పగలడు అనుకున్నాను అన్నాడు. న్యూటన్ ఇస్ రాంగ్ అనుకున్నాను నేను, కొత్తలు కనిపెట్టాను నేను, అలాగే గురువులందరూ రాంగ్, వేదాలు చెప్పిందంతా రాంగ్ అనుకోండి మీరు, ఏమి పర్వాలేదు. కానీ ఈ స్టోరీస్ ఉన్నాయే ఎలిగరీస్, చాలా అద్భుతమైనటువంటి సాధన మార్గాన్ని మీకు చెప్తే చిత ఆ జీర్ణాశయాల్లో ఉన్నటువంటి ఆ గురుతత్వము శరీరం అంతటా ఎప్పుడైతే వ్యాపిస్తుందో మీరు జీవించి ఉంటారు. అంతే కదా, చిన్న ఆహారం ఎక్కడికి వెళ్తుంది మీకు, కడుపులోకి వెళ్తుంది, అది జీర్ణం అవుతా ఏమవుతుంది, 5 కోణాల్లోకి వెళ్తుంది, మీరు జీవించి ఉంటారు. అది శుక్రగ్రహ ఎఫెక్ట్, గురు శుక్ర సమ్మేళనము, అదే కచదేవయాన సమ్మేళనము. ఆ యాంగిల్లో మీ సాధనని తీసుకువెళ్ళి మీరు ఏదైనా ఇవ్వగలిగితే అరవిందో దానికి కంటిన్యూషన్ అవుతుంది. అరవిందో ఏం చేశాడు అంటే భూమి యొక్క ప్రతి అడవులోనూ కూడా అమృతత్వాన్ని నింపాడు. మీరు భూమి యొక్క ప్రతి అడవులోనూ కాకుండా మానవుడు యొక్క జీన్స్ లో, ఇది హరిద్వార్ లో కనిపెట్టారు గురువు గారు, పబ్లిష్ చేద్దాం అంటే గురువు గారికి భయం వేసింది, ఏం చేస్తారో వీళ్ళని, పబ్లిష్ అవలే అది చేసే బ్రహ్మవర్చస్సులో. ఆయన బ్రహ్మవర్చస్సైనా మూతపట్టడానికి ఒప్పుకున్నాడు, కానీ ఈ రహస్యాన్ని బయటకు పక్కన ఇవ్వడానికి ఇంత మాత్రం జారింది బయటికి. ఏంటది, జీన్స్ ని మార్చవచ్చు గాయత్రి మంత్రంతో యజ్ఞ విధానం ద్వారా అని. కానీ జీన్స్ మార్చడం అంటేనే మీరు ఏదైనా మార్చేస్తారు, కానీ ఎందుకు ఆపారు అంటే మనిషి ఇంకా తెలిసే ఏదైనా కూడా నా కొరకు నాకేం లాభం ఇది చేస్తే, నాకేం లాభం అని అరవిందో సాధన చేసి ఉంటే, నాకేం లాభం అని శ్రీరామశర్మ ఆచార్య సాధన చేసి ఉంటే, ఇక్కడ మనం కలిసే వాళ్ళే కాదు కదా. ఇంకా కనీసం ఇప్పుడైనా మీరు నాకేం లాభం అవుతుంది అని ఆలోచించకుండా కేవలము విజ్ఞానాపేక్షతో అర్థం చేసుకుందాం. అదో అదొక రకమైన రీసెర్చ్, ఆ యాంగిల్లో వెళ్ళగలిగేటువంటి శక్తి మొత్తము శుక్రాచార్యుడు ఇస్తాడు. శుక్ర శుచి శుభగణ శుభద శుభలక్షణ శోభనార్థ శుభ్రరూప శుద్ధ స్ఫటిక భాస్వర దీనార్తిహారకో దైత్య గురుదేవాభినందిత కావ్యాసక్త కామపాల కవి కళ్యాణదాయక భద్రమూర్తిర్భద్రగుణో భార్గవో భక్తపాలన భోగదో భువనాధ్యక్షో భుక్తి ముక్తి ఫలప్రద చారుశీల లాస్ట్. భయపడతాం కానీ అసలు నిజంగా శని లేకపోతే అసలు స్వరూపాలే ఉండవు. నియామకుడు ఎవరు ఎలా ప్రవర్తించాలి, ఏ పదార్థము ఏ ధర్మంగా ఉండాలి, బంగారం బంగారంలాగే ఉండాలి దాని నియమం, అది ఇనువు ఇనువులాగే ఉండాలి, ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ లాగే ప్రవర్తించాలి. అలా ప్రవర్తించటం మానేసింది అనుకోండి ఎంత చికాకు పడిపోతాం మనం. అంచేత ఈ మొత్తము ప్రపంచము ఒక నియమబద్ధంగా ఉండటానికి కారణము అయినటువంటి ఆ శని పడమట దిక్కుని చూస్తూ ఉంటాడు. పడమట దిక్కులో బాణాసారం అనుకుంటా నాకు ధరస్తగా పడమలలో శనిలా ధనస్సు ఎక్కుపెట్టిన ధనస్సు, ఈ ఎక్కుపెట్టినటువంటి ధనస్సు పడమర దిక్కులో అటువైపు తూర్పున శుక్రుడు, ఉత్తరాన గురువు, ఇటువైపు కుజుడు అంగారకుడు, ఇటువైపు శని. ఈ కాంబినేషన్ గుర్తుంచుకోండి. ఇక్కడ ఈ శని యొక్క లక్షణం ఏమిటి అంటే నియమాలను ఎలాగా ఆచరణలోకి పెట్టాలో శిక్షించగలిగేటటువంటి శక్తిని. శిక్ష అంటే ఏంటి, రాసి ఉన్నటువంటి వాక్